అంతే కదా. కానీ అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్న మన భవితవ్యత మనం సక్రమంగా జీవించగలిగితే మాత్రం చాలా గొప్పగా ఎదుగుతాం. మీరు మీ క్లాస్ పుస్తకాలు చదివినట్టు చదివితే మాత్రము మీకు ఏమీ లాభం లేదు. మీ జీవితాలు మారాలి, మారుతాయి. ఒక్క పుస్తకం చదివితే మారిపోతాయి. ఇందుకు ఈ మాట స్ట్రెస్ చేసి చెప్తున్నాను నేను. ఆ వివేకానంద, ఆ అరవిందో. వివేకానంద మొత్తము గురువు యొక్క శక్తిని తనలో నిబిడీకృతం చేసుకున్నానని తెలిసిన భారతదేశాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మొత్తం ఆసేతు హిమాచలం 8 సంవత్సరాల పాటు తిరుగుతోన్నా లక్ష్యం దొరకలే. చేష్టటికి దిగజారేది చివరికి కాశీలో. తులసీదాస్ స్థాపించినటువంటి ఒక హనుమత్ మందిరం ఉంది. మీలో ఎవరైనా కాశీకి వెళ్ళారా? అమ్మ ఏ మందిరం చెప్తున్నాను అర్థమైనా? తులసీదాస్ సంకటం వచ్చారు హనుమంతుడి మందిరం. అక్కడ కోతులు చాలా ఉంటాయి, చాలా కోతులు ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళాలి, చెట్ల మీద దాటుకుని. ఒక కోతి వెంటబడింది, పరిగెత్తాడు. ఎవడో ఒక సన్యాసి ఆగు పిరికివాళ్ళలాగా పారిపోతాడంటే ఫేస్ ద బ్రూట్ అన్నట్ట. వివేకానంద వాడిన మాట అది, ఫేస్ ది బ్రూట్. వెనక్కి తిరిగాడు, జీవితం మారిపోయింది. ఒక్క మాట. తపన ఉన్నటువంటి వ్యక్తి, శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఒక్క మాట వాడాడు. ఎవరో ఆ వ్యక్తి మీరు గుర్తించగలిగితే గుర్తించండి. వివేకానంద చెప్పాడు ఎవరో ఆ వ్యక్తి, వివేకానందని కదపగలిగినటువంటి ఆ వ్యక్తి ఎవడ? ఒకే మాట వాడాడు ఇంగ్లీష్లో. రామకృష్ణ పరమహంస చనిపోయాడుగా అప్పుడు లేడు, రామకృష్ణ పరమహంస చనిపోయాడు. ఫేస్ ది బ్రూట్ అని ఇంగ్లీష్లో రాసుకున్నాడు ఆయన, కానీ చెప్పింది హిందీలో చెప్పాడు ఆయన. ఏం చెప్పాడో మరి వివేకానంద అది రాయిలే, మారిపోయాడు, ట్రాన్స్ఫామ్ అయిపోయాడు. అయిపోయిన 3 ఏళ్లకి కానీ చికాగోలో ఆ లెక్చర్ ఇవ్వలేదు ఆయన. ఇది నేను చెప్తున్న ఇదంతా కూడా ఇంత గందరగోళం పడ్డారు వాళ్ళు మార్గం కోసం ఏం చెయ్యాలి అని. ఆ కష్టాలు మీకేమీ లేవు, మన దురదృష్టం అదేమో. వడ్డించిన విస్తులు వచ్చేసారు కదా, దాని విలువ తెలియదు. స్పష్టంగా వాళ్ళు వాళ్ళ రాతలలో భారతదేశానికి మై ప్లాన్ అని వివేకానంద ఒక ప్లాన్ ఇచ్చాడు, అరవిందో ఒక ప్లాన్ ఇచ్చాడు. స్పష్టంగా రాశారు వాళ్ళు మై ప్లాన్ అనే, చాలా స్పష్టంగా. కానీ నేను ఈ చెప్తున్నటువంటి రోజుల్లో వాళ్ళకి ఏ అవగాహన లేదు, మై ప్లాన్ లేదు, ఏమీ లేదు. అలా తిరుగుతున్నారంటే దిగ్భ్రాంత స్థితిలో. అదే స్థితిలో సివివి కూడా తిరిగాడు. ముందు బ్లావెట్స్కీని కలుసుకోకముందు బ్లావెట్స్కీ దగ్గర మెడ్రాసులో అడయారులో ఒకరోజు రాత్రి ధ్యానంలో కూర్చోక ముందు చివరి రైల్వే కాంట్రాక్టర్, విదేశీయులతో తిరిగేవాడు, రైల్వే కాంట్రాక్టర్కి ఉండవలసిన అన్ని సద్లక్షణాలు ఉన్నాయని రాసుకున్నాడు. సద్లక్షణాలు అంటే కాంట్రాక్టర్స్కి ఉండేవి మీకు తెలుసు కదా. అప్పుడు బ్రిటిషర్స్తో కలిసి తిరిగేవాడు. అంటే అన్నీ ఉన్నాయి అప్పుడు నాకు. కానీ బ్లావెట్స్కీతో కూర్చున్న ఒక రాత్రిలో మార్పు వచ్చింది, చివరికి ఇంత గొప్పవాడయ్యాడు. ఇవి మీరు గమనించుకోవాలి. ఆ అందుకు చెప్తున్నా ఇది, కామన్ గా చెప్పేది ఎందుకంటే అందరి జీవితాల్లోనూ జరిగేది ఇదే. ఎందుకు పనికిరాని దద్దమ్మల్లాగా చవటలాగా అన్ని వ్యసలను ఉన్నవాళ్ళలాగా జీవిస్తారు? ఎక్కడో ఒక వ్యక్తి యొక్క మాట వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి? ఓ రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళై ఉండాలి. మన అదృష్టము ఒక రామకృష్ణ పరమహంస కాదు, ఓ అరవిందో. ఓ అరవిందో రామకృష్ణ పరమహంస మాత్రమే కాదు, ఒక లారీ మహాశయ. వీళ్ళందరి మాటలు మీకు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు పుస్తకాలు అవి ఎక్కడున్నాయి? చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? కమ్యూనికేషన్స్ ఎక్కడున్నాయి? వాళ్లకంటే మీరు ఎంత అదృష్టవంతులో మీకు అర్థమవుతుందా? వాళ్ళని మార్చిన ఒక్క మాట చెప్పిన వ్యక్తుల యొక్క అనేక మాటలు పొందుపరిచినటువంటి గ్రంథాలు మీ ముందు ఉంటే కోపం రావచ్చుగాక. మీకు జ్వాలాకులు ఈ పుస్తకం చదువుతున్నాడు. ఆ మాట చదివినప్పుడు నాకు కూడా కొంచెం కోపం వచ్చింది, నన్ను అంత మాట అంటాడా అని. సరే నేను తిట్టించుకున్నాక జ్వాలాకోలతో మిమ్మల్ని మాత్రం ఎందుకు తిట్టించకూడదు అని ఆయన రాసిన మాట చెప్తాను నేను. మెనీ ఆఫ్ ద మాస్టర్స్ వర్క్ ఆర్ లైక్ భాష అర్థం అవుతుంది కదా ఇంగ్లీష్ లో. మెనీ ఆఫ్ ది మాస్టర్స్ వర్క్, మహనీయులు రాసినటువంటి అనేక పుస్తకాలు ఎలా ఉన్నాయి అంటే దే ఆర్ లైక్ పెర్ల్స్ థ్రోన్ బిఫోర్ స్వైన్, పంది ముందు విసిరివేసిన ముత్యాల వలె ఉన్నవి అంటాడు. ఎంత బాధతో ఆ మాట ఆయన రాసి ఉంటాడో ఆలోచించుకోండి. అద్భుతమైనటువంటి ఆ గ్రంథాలు, అంతంత మహనీయుల్ని తయారు చేసినటువంటి ఆ గ్రంథాలు మన దగ్గర ఉన్నా కూడా భారతీయులమైనటువంటి మనము నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మనకి వాళ్ళ మీద నమ్మకం ఉంది, గురువులు ఉన్నారు, ఆత్మ ఉంది, వాళ్ళ అనుగ్రహం ఉంటుంది, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది అని నమ్మిన వ్యక్తులం మనం, నాస్తికులం కాదు. ఆ పుస్తకాలన్నీ ఉంచుకుని కూడా మనం ఇలాగ జీవిస్తున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జ్వాలాకుల మహర్షి రాసిన ఆ మాట తప్పు కాదు అని మనం ముందు మనని మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ముత్యాల ముందు ఉన్నా అర్థం చేసుకోలేని పందుల వలె మన జీవితాలు ఉన్నవి. గురువుల యొక్క అసెస్మెంట్ చెప్తున్నాను నేను మీకు, నేనేం చెప్పటం లేదు, అది విన్నాక నా కొళ్ళు మండింది కూడా. తర్వాత కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కరెక్టే కదా వాళ్ళు చెప్పింది, కోపం తప్పేం చెప్పారు వాళ్ళు. నాయన నువ్వు అమృతత్వాన్ని పొందవచ్చు, ప్రపంచ చరిత్రను మార్చేయటానికి ఈ కాలంలో మీరు పుట్టారు అంటే, కాదండి నేను పక్కన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటానండి, ఏందో జీవిస్తే చాలండి నాకు అంటే అర్థం ఏంటి? ముత్యాల లాంటి మాణిక్యాల లాంటి ఆ మాటలు తన విలువ లేకుండా పోయాయి. అందరి గురువుల చరిత్రలోనే మీకు ఇది కనిపిస్తుంది. ఆ అరవిందో, ఆ రామకృష్ణ పరమహంస బలహీనమైనటువంటి స్థాయిలో మానసికమైనటువంటి ఆవేదనతో గురువులు ఏదో చెప్పారు మాకు పని చేయమన్నారు మాకేమి తెలియటం లేదని ఆవేదనలో ఉన్నప్పుడు వివేకానంద గౌతే ఒక వాయిస్ లేచింది, ఫేస్ ది బ్రూట్. అరవిందోకి జైల్లో ఉన్నాడు, ఉరి శిక్ష తప్పదు. అరవిందో జైల్లో ఉన్నాడు, ఉరి శిక్ష తప్పదు అని నిరాశ చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. నీ లక్ష్యమైనా నా లక్ష్యాన్ని నేను పొందటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాను, జైల్లో ఉండేం ప్రయత్నం చేస్తా నేను, చేయటానికి ఏమైనా స్కోప్ ఉంటే కదా. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఫ్రీ, మీరు ప్రయత్నం ఏ ప్రయత్నం చేసినా నీకు అడ్డు తగిలేవాడు ఎవడు లేడు. మీరు ఏ విధమైనటువంటి టాక్టిక్స్ ఉపయోగించుకోదలుచుకున్నా మీకు ఎవరు అడ్డు తగలరు. ఫ్రీ కంట్రీలో ఉన్నారు మీరు. అరవింద ఫ్రీ కంట్రీలో లేడు, వివేకానంద ఫ్రీ కంట్రీలో లేడు. ప్రతిరోజు రాత్రి ఆయన ప్రార్థన చేసేవాడు అరవింద. నేను చేయమంటావు నువ్వు అప్పుడు 15 రోజుల పాటు నిరంతరము ఆయనకి వివేకానంద యొక్క గొంతుకు వినిపించింది. విశేషమైనటువంటి ధ్యాన పద్ధతి వివేకానంద గొంతుకు నాకు నేర్పించింది అని ఆయన రాస్తాడు. ఆర్తి ఉంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత అనేటటువంటి ఆ ఆర్తి మీరు కనుక ఆ స్వస్తిని కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మీకు కూడా ఏమో ఏ వివేకానందో ఏ అరవిందో మరి మీకు ఎవడు గైడ్ చేస్తాడో, మీ యొక్క ఆత్మీక సంబంధాలు మీరు చాలా గట్టివై ఉంటాయి. లేకపోతే ఇక్కడ ఇలా కూర్చొని మనం అందరి గురువుల గురించి మాట్లాడుకుంటామేంటి? ఒక గురువు గురించి మాట్లాడే టైం లేదు ఈ కాలంలో మనుషులకి. మనం అందరి గురువుల గురించి సమన్వయం చేసుకుని వాళ్ళ పరిస్థితి నేను మీకు విశ్లేషణ చేస్తే మీకు విని అర్థమవుతుంది అంటే, మీ పురాకృత అదృష్టం మీద నాకు ఏ విధమైనటువంటి సందేహము లేదు, కానీ మీ తాత్కాలికమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా దానికి ఉపయోగపడతాయనేది నాకు డౌట్. దాన్ని ఎలా మార్చుకుంటారు అన్నది మీరు చూసుకోవాలి, అది నేనేం చేయలేను దానికి. 15 రోజుల పాటు వివేకానంద యొక్క ఆ వాయిస్ గైడెన్స్ ఇవ్వటం మొదలెట్టింది. ఎప్పుడు ఇవ్వటం మొదలెట్టింది? ఈయన కొన్ని ఓ సంవత్సరం పాటు, సుమారు కరెక్టే కాదు కానీ సుమారు ఓ సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. చివరి చివరి రోజుల్లో ఈ ఆర్తి పెరిగింది. ప్రభు, నేనేమి పని చేయలేకపోతున్నాను అన్నప్పుడు వివేకానంద యొక్క గొంతుక 15 రోజుల పాటు అతనికి విశేషమైనటువంటి ధ్యాన ప్రక్రియలో మార్గదర్శనం చేసింది. వివేకానంద గొంతుక అని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ లింక్ రామకృష్ణ పరమహంసకి, వివేకానందకి, అరవిందోకు ఉన్న లింక్ మీకు తెలియాలి. వివేకానంద వల్ల అరవిందో అంత గొప్పవాడయ్యాడు, కానీ వివేకానంద యొక్క వాయిస్ వినటానికి ముందు ఒక చిన్న సంఘటన జరిగింది. అది ఎవరు గుర్తించారు? ఆ సంఘటన వల్ల వివేకానంద గొంతుక వినటానికి తగిన మానసిక స్థితి అరవిందీలో ఏర్పడింది. ఆహారం పొట్లాల్లో కాగితాల్లో సరి చేస్తారు, జైల్లో అంతకంటే ఏం చేస్తారు? ఒకరోజు అరవిందోకి ఆహారం ఇస్తున్నటువంటి వాడు ఒక న్యూస్ పేపర్లో ఇచ్చాడు. కానీ న్యూస్ పేపర్ కాదు, ఏదో అడ్వర్టైజ్మెంట్. సాధారణంగా న్యూస్ పేపర్ కానీ పేపర్ కానీ ఏదైనా ఉంటే మనం చదువుతాం, ఎంత పాతదైనా. అరవింద కూడా ఆహారం తినేసిన తర్వాత దాన్ని చూశాడు. అక్కడ ఒక లైన్ ఉంది, 7వ అధ్యాయంలో అనుకుంటా, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఆ ఒక్క లైన్ భగవద్గీతలోది జైలులో నిరాశ నిస్పృహలతో మగ్గుతోన్నటువంటి వ్యక్తిని అరవిందోగా మార్చింది. ఒక్క మాట చాలు మారిపోవటానికి, మీరు మారదలుచుకుంటే. లేకపోతే జ్వాలాకులు చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటాం, మన్ని మార్గంలో ఉంచుతుంది. ఎవరో మనం, ముత్యాలు మన ముందు ఉన్నా అర్థం చేసుకోలేని పందులు. జై జ్వాలాకులు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఏంటి దీని అర్థం? వాసుదేవుడే అంత అని అర్థం చేసుకున్నటువంటి మహాత్ముడు చాలా కష్టము, చాలా అరుదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని అందుకు నేను చెప్తూ ఉంటాను, మీరు కాస్త యాక్టివ్గా ఉంటే. అలా ఆ న్యూస్ పేపర్లోనే మీకు మార్గం దొరకొచ్చు. ఆలోచించడం మొదలెట్టాడు. జైల్లో ఉన్నాడు, పని పాట లేదు. అప్పుడు వివేకానంద గొంతుక అతనికి ఆ ధ్యాన విధానంలో మార్గదర్శనం చేసింది. 15 రోజులు మార్గదర్శనం చేసిన తర్వాత ఆరు ఒక రోజు పొద్దున, 15 రోజు అనుకుందాం, ఒకరోజు పొద్దున కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచినప్పుడు నాకు అర్థమైంది ఆ మాట అర్థం అన్నాడు. ఏ మాట అర్థం? నాకు అర్థమైంది అన్నాడు. నన్ను చేయి పట్టుకు నడిపించింది ఆ గొంతుక. గొంతుక మారింది, వివేకానంద గొంతుక కాదు ఇప్పుడు, ఇంకొక గొంతుక అంటాడు. ఆ గొంతుక ఎవరో కూడా మరి మీరు గమనించుకోవాలి. ఆ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడు కావాలని వదిలేస్తున్నా నేను అది. ఇంకో గొంతుక మారింది అక్కడ. వివేకానంద దగ్గర నుంచి ఇంకో వాయిస్ నాకు ప్రేరణ ఇవ్వటం మొదలెట్టింది. నన్ను వేలు పట్టుకుని నడిపించింది, నేను నీ పక్కనే ఉన్నాను. వాసుదేవ సర్వమితి అన్న ధ్యానంలో వినిపించేటటువంటి ఇంకొక గొంతుక. ఎలా వాసుదేవ సర్వమితి యు సీ ది జైలు ఏంటి, ఊచలు బాత్ చూడండి. చూస్తే ఊచల్లేవు అక్కడ, వాసుదేవుడు ఉన్నాడు. ఇంత దానికి ఇంత ధ్యానాలు అవి ఎందుకు మాస్టారు? అదిగో ఊచలు కదా, కాదు కృష్ణుడు మురళి వాయిస్తో కనిపిస్తున్నాడు నాకు కూడా. హల్లూసినేషన్, పిచ్చి వేషాలు వేయకండి. చదివిన్న ఆ ఏ స్థాయిలో స్పందించాడో అర్థం చేసుకోండి. అది తప్పు జరుగుతుంది చాలా చోట్ల. మీకు అర్థమైపోయింది అనుకుంటారు, నిజంగా అంత ఈజీయే ఆధ్యాత్మికత అయి ఉంటే మనం ఇంత కష్టపడాల్సిన వచ్చే అవసరం ఉండేదే కాదు. అందుకని ఆ వేరే వాయిస్ రావాల్సి వచ్చింది, దానికి స్ట్రెస్ ఇస్తున్నది అందుకు అది చూపించిందంటాడు. నేను చూశాను అనలే ఆయన, మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు, మీకు కనిపిస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. ఇంటికి వెళ్ళగానే వీడెవడో నుండి వెళ్ళాడు అక్కడ వేటపాలెంలో, ఎవరో రామకృష్ణండి ఏది చెప్పిస్తాడు వాసుదేవ సరమితి అని, ఇంకా అన్ని కనిపించేస్తున్నాయి వీళ్ళకి, అన్ని కనిపిస్తున్నాయండి అంటే హల్యూసినేషన్ అది. నీకు కాదు కనిపించాలి, ఎవడో నీకు చూపిస్తాడు, దర్శనం అంటావు అందుకే దాన్ని. గురువు నీకు దర్శింపజేయాలి తప్ప నువ్వు అంతటి నువ్వు చూస్తే హల్యూసినేషన్ అవుతుంది అది. అంతే, కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకు ఇది చెప్పేది నేను. ఈ లోపల వాల్డెన్ వచ్చేట. వాల్డెన్ అంటే తెలుసుకుని జైల్లో వాడు సెంట్రీ ఎవడో వచ్చేట. సి వాసుదేవ్ అయిన హీమ్ చూడగలిగాను నేను అతనిలో కూడా వాసుదేవుని. ఇంకా పేపర్లో గోడ మీద ఎక్కుతున్న పురుగులో అన్నిట్లోనూ ఒక్కొక్క దాంట్లో వాసుదేవుని చూపించాడు. ఎవరు ఆ వాయిస్? ఆ వాయిస్ ఎవరిదో తెలీదు మనకి, ఆయన రాశాడు అందులో. కోర్టులో హాజరుపరిచారు. ఆ రోజు డెసిషన్ ఇవ్వవలసినటువంటి రోజు, ఫోర్గాన్ కంక్లూజన్ ఉదశించబడుతుందని చేత ఎక్కడ వాసుదేవ సమితి అంతా ఏం కబుర్లు చెప్పినా పడేది ఉరిశిక్ష కదా, ఏం లాభం అనుకుని విచారంగా ఉన్నట్ట. చూడు 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 అంది ఆ వాయిస్. జడ్జిలు ఎవరు కనిపిస్తున్నారు? సాక్షులు. అన్నట్లోనూ వాసుదేవుణ్ణి చూశాను. ఆ నా లక్ష్యం అయిన నీ లక్ష్యము అన్నావు కదా, నా లక్ష్యం కొరకు ఎలా తీసుకెళ్లాలో నీకంటే బాగా నాకు తెలుసు. నువ్వు జైల్లో ఉండటం అనేది ఒక విశేషమైనటువంటి కారణం వల్ల నేనే నిన్ను ఉంచాను అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అందుట వాయిస్. ఫస్ట్ టైం ఐ అండర్స్టాండ్ వాట్ ఈజ్ డివినిటీ, వాట్ ఈజ్ గురు అని రాసుకుంటాడు. మొట్టమొదటిసారి నాకు అర్థమైంది గురువు అంటే ఏంటి, దైవత్వం అంటే ఏమిటి అని అరవిందో అప్పుడు రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత మీకు హిస్టరీ తెలిసిందే కదా, ఇతను ఒక్కడిని వదిలిచ్చాడు. ఇంచేత లక్ష్యము ఉంది కనుక, ఏ లక్ష్యము? అతని లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకున్నవాడు కనుక కష్టాల నుంచి బయటపడ్డాడు. కానీ నా కష్టాల నుంచి బయటపడాయంటే గురువుకి ఏం పట్టింది, నువ్వెంతటి నువ్వు ఇరుక్కుంటే నీ కష్టాలు తీయటానికి. కానీ ఆయన లక్ష్యమే నీ లక్ష్యం అయినప్పుడు ఆటోమేటిక్గా కష్టాలు పోతాయి, ఆటోమేటిక్గా అన్ని పోతాయి. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభాన్ని ఆ అర్థమైనటువంటి అది 1980 ఆ ప్రాంతంలో జరిగింది. 1926 వరకు ఆయన చేత విశేషమైనటువంటి సాధన చేయించింది. భాష అర్థమైందా? ఆయన సాధన చేయలేదు. అరవిందో 1918 తర్వాత సాధన చేయలేదు. ఏ గొంతుక అయితే వాసుదేవ సర్వమితి అని దర్శనం చేయించిందో అదే గొంతుక 1926 వరకు. అమృతత్వ సిద్ధి ప్రాప్తి పృథ్వీ యొక్క ప్రతి కణము వరకు వెళ్ళటానికి కావలసినటువంటి శక్తి ఆయనకిచ్చింది. దాని తర్వాత ఆయన ఒక విశేషమైనటువంటి మాట అన్నాడు అరవింద గ్రూప్ వాళ్ళు. దీన్ని అండర్లైన్ ఎంత చేయాలి అంటే ఆ కాగితం చిరిగిపోవాలి. దట్ ఇండియా గాట్ హెర్ ఇండిపెండెన్స్ ఆన్ మై బర్త్డే. నేను పుట్టినరోజు నాడే భారతదేశానికి స్వాతంత్రం లభించింది అన్నది ఈజ్ నాట్ ఏ కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్స్ కాదు, అది భగవన్ నిర్ణయము. ఈ పదానికి మీరు ఎలా అర్థం చేసుకుని అరవిందోకి ఏ స్వరూపం ఇచ్చుకుంటారు అన్నది మీరు ఎంత అరవిందోలోకి దూరుతారో అంతగా అర్థమవుతుంది. మాట ఇది, వర్డ్స్ ఇవే, కానీ దాని అంతరార్థం ఏమిటి? దట్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ మై బర్త్డే ఇస్ నాట్ ఏ కోయిన్సిడెన్స్, ఇట్ ఈస్ ఎ డెస్టినీ అంటాడు, అది నియతి అంటాడు. అటువంటి అరవిందో తన సాధన సర్వస్వాన్ని పిండి పారేసినటువంటి పుస్తకాన్ని చదివే టైం లేదు అనే దౌర్భాగ్యులం మనము. సాధారణ వ్యక్తి అదే, ఒక నవల బంచి నవల ఉంటే చదువుతాం. ఎండమూరి వీరేంద్రనాథ్ అనే వ్యక్తి పేరు మీద ఎవరు మారిపోతాయి, ఆయన జీవితం మారింది అది చదివి. నీకు ఆ కుతూహలం రావటం లేదా చదువుదామని, మన జీవితాలు మార్చుకుందామని? కాకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. కానీ ఆ పుస్తకాల్లో ఎంత విజ్ఞానం ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో, ఎంత సామర్థ్యం ఉన్నదో. ప్రపంచ భవితవ్యతను మార్చివేసే 49 రకాల మానవ స్వరూపాలను 49 సంవత్సరాలలో తయారు చేసే ఆ మౌల్డ్స్ ఆయన సావిత్రి అనేటువంటి పుస్తకం ద్వారా అంతరిక్షంలో స్థాపించాడు. సాధారణ వ్యక్తి కాదు. మీరు అసలు ఎవరిని బతిమాలుకోక్కర్లేదు. ఏ గురువు మీకు మార్గదర్శనం చేయక్కర్లే. అంతా రాసి ఉన్నాయి అక్కడ. మీరు ఆచరిస్తే చాలు. చదివి ఆచరించండి. చదవాల. అర్థం కాదు మాస్టారు. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఒకరోజు అర్జెంట్ మీటింగ్ వేసుకున్నారు. కొన్ని రహస్యాలు మీకు తెలియవు. యూనివర్సిటీస్లో జరిగే గందరగోళాలు ఎందుకు వేసుకున్నారు? అరవింద్ సావిత్రి యొక్క కొన్ని భాగాలు ఎంఏ ఇంగ్లీష్లో, అదేంటో నాన్ డీటెయిల్డ్ అంటారు ఏమంటారు, అందులో ఒక పేపర్లో పార్ట్ చస్తున్నారు ఇంగ్లీష్ ప్రొఫెసర్స్. ఆయన ఇంగ్లీష్లో రాసింది అర్థం కాక పిల్లలకేమో తెలియదు అని చెప్పలేదు. తెలీదు అని చెప్పేస్తే గొడవ పోయే పిల్లలు ఏదో అవస్థ పడతారు. మరి ఏం చేయాలి అని మీటింగ్ వేసుకున్నాడు. చివరికి ఒక అద్భుతమైన నిర్ణయానికి వచ్చారు. తీసేస్తే పోలే. ఎక్కడి నుంచి? సిలబస్. అంటే ఎలాంటి పుస్తకం అది? నువ్వు దాన్ని చెప్పలేవు కనుక ఇంగ్లీష్లో ఉంది, చెప్పలేవు కనుక నువ్వు సిలబస్ నుంచి తీసేసినటువంటి వాళ్ళ కర్మ. నీకు అసలు ఐడియా ఉందా ఎక్క ఏ గంగలో దిగుతారో వాళ్ళు? చాలా నవ్వుతో చేసేస్తారు. మీరు నవ్వుతో చేసేస్తారు పనులు. మీరు మీకు తెలియదు ఏం చేస్తున్నారో. మీరు ఒక గురువు యొక్క వాణి సిలబస్లో ఉంది. అది సిలబస్లో ఉంటే గ్యారంటీ కలిసి యూనివర్సిటీ స్టూడెంట్స్ చదువుతారు, గ్యారంటీ చదువుతారు. సిలబస్ ఎందుకు ఎందుకు తీశారు? నేను చెప్పలేం పిల్లలకి, మాకు ఇంగ్లీష్ రాదని. అమ్మయ్య మాస్టరు యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్స్కి అర్థం కాంది, మమ్మల్ని చదవమంటారా మీరు అని తప్పించుకోవటానికి మీకు వీలు లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక వ్యక్తి నాకు తెలుసు. అతనికి పెద్ద ఇంగ్లీష్ రాదు, మామూలు రైతు. ఎవరి గురించి చెప్తున్నా నేను? మీరు చాలా మంది తెలిసి ఉంటాడు. కొత్త రామకోటయ్య గారని, తాతయ్య గారని చాలా మంది పిలుస్తారు. సివివి ప్రేయర్లో నిష్ణాతుడు ఆయన. 10th క్లాస్ ఫెయిల్డ్. వ్యవసాయం చేసుకునే కూలీ. ఆయన సావిత్రిని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. చేస్తే మదర్ దానికి చాలా మెచ్చుకుని అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశాడని. ఇప్పుడు అంతేత మీకు ఇంగ్లీష్ రావాలో అక్కర్లేదో దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. మీకు కావాల్సింది భావం. అది నేర్చుకోవాలి అనే తపన ఉంటే అరవిందోయే మీకు వచ్చి చెప్తాడు. తాతయ్య గారు చెప్పింది అది. ఆయన ఇంకోటి చెప్పేది ఏంటయ్యా? అరవిందోయే చెప్పాడు నాకు అనేవాడు. లేకపోతే మీరు ఇంగ్లీష్ కోర్సులు అయినా అర్థం కాదు. చివరికి మాస్టర్ అని రహస్యంగా మనం రహస్య సమాలోచన చేసుకుని మన గురు పరంపర సిలబస్ నుంచి అరవిందో సిలబస్ తీసేద్దాం. అదో కూడా ఏది తీయక్కర్లేదు, చాలా ఈజీగా అర్థమవుతుంది. పొద్దున్న మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నేను, తర్వాత కూడా ఇస్తాను నేను మీకు ఎగ్జాంపుల్స్. ఎంత ఈజీగా అది అర్థం అవడం. కేవలం కావాల్సింది ఏంటి అంటే నేను మారుతాను అనేటటువంటి నిర్ణయం. ముత్యాల ముందు ఉన్నటువంటి మహారాజుల వలె ఉండాలి, కానీ ముత్యాల ముందు ఉన్నటువంటి పందుల వలె మనం ఉండకూడదు. మహారాజుని ఎందుకు అంటున్నాను? విలువైన ముత్యాల గురించి తెలిసేది మహారాజుకే దాని విలువ. కొంచెం ఆ మానసిక స్థితి మార్చుకోండి, వచ్చేస్తుంది. అది అదేం పెద్ద కష్టం కాదు. అంచేత అరవిందో వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సిలబస్, ఇందాక నేను సిలబస్ ఎవరికి ఇచ్చాను, ఏ గ్రూప్కి ఇచ్చాను? సివివి బ్లాబెట్స్కి. వాళ్ళకి ఒకటి ఖచ్చితంగా ఏం చెప్పాను అంటే కాస్మోజెనసిస్ సీక్రెట్ డాక్టర్ మీరు చదవడానికి ట్రై చేయండి. కష్టం అది. అది కష్టం కనుక 4 పుస్తకాలు చదవండి. కర్మ, స్టడీ ఇన్ కాన్షియస్నెస్, ఏన్షియంట్ విజ్డమ్, అవతార్. ఈ 4 పుస్తకాలు ఎందుకు ఎన్నుకున్నాను అనే దానికి కూడా లాజిక్ ఉంది. కానీ నాలుగు పుస్తకాలు మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా మీరు నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ క్లాస్ పెట్టుకుంచుకోవచ్చు. ఎవరు? సివివి బ్లావిట్స్కి వాళ్ళు. ఇక్కడ మీరు మాత్రమే కాదు, ఇది మీరు అందరికీ చెప్పండి. మాస్టారీ మాట అన్నారు, ఎవరైతే ఈ ఐదు పుస్తకాలు అంటే సీక్రెట్ డాక్ట్రిన్, కాస్మోజెనసిస్, మీకు అర్థమైనంత చెప్తూ ఉండండి పేజీలు అంతే, దాన్ని దర్శిస్తూ ఉండండి. స్టడీ చేయాల్సిన బుక్స్ ఏంటి? కర్మ, అవతార్, ఏన్షియంట్ విజ్డమ్, స్టడీ కాన్షియస్, చిన్న చిన్న పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు కాదు, లావైన పుస్తకాలు కాదు. మీకు దమ్ముంటే ఒక వారంలో పూర్తి అయిపోతుంది, ఉద్యోగాలు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ. కాదండి, నేను కూర్చొని రాత్రి పగలు చదువుతానంటే ఒక రోజులో పూర్తి అయిపోతాయి ఆ పుస్తకాలు. అర్థం కాదు అనేటటువంటి మాటే లేదు అసలు అక్కడ. వెరీ సింపుల్ బుక్స్, అసలు ఆ పేర్లే చెప్తున్నాయి అందులో ఏంటో. అంతేత కామన్ గా నేను మిమ్మల్ని అడగబోయే పుస్తకాలు మీకు క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ చెప్పాను కదా. మొట్టమొదటి ప్రశ్న ఏమేస్తానంటే మీరు చదివిన పుస్తకాల్లోని విషయములు ఏమిటి. రెండో క్వశ్చన్ ఇమీడియట్ గా నేను వేసేది ఏంటి, అది చదివిన తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఏ మార్పులు వచ్చాయి. పాస్ట్ టెన్స్, మార్పులు రాకుండా ఉండవు అసలు, అది మీకు చదివాక తెలుస్తుంది. చాలా తమాషైన మార్పులు వస్తాయి, అది కేవలం మీకు మాత్రమే అర్థమవుతుంది. అది ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ కానీ వస్తాయి. అసంభవం అసలు మార్పు రాలేదు అంటే అర్థం ఏంటంటే మీరు చదవలేదని కానీ అర్థం కాలేదు అనే ప్రశ్న రాదు. అది చదివితే అర్థం అవుతుంది. అరవిందో వాళ్ళకి ఏం చెప్పాను నేను, ఏ పుస్తకం చదవాలి, ఏ సింథసిస్ ఆఫ్ యోగా, ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఏ సింథసిస్ ఆఫ్ యోగా. ఒకసారి బుక్ బయటకు చూపించమా, అది బుక్, అది ఆ బుక్. ఎవరైనా చదువుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కొంతమందికి మూడ్ వచ్చి మేము గ్రూప్ మార్చేసుకుంటా మాస్టారు, మేము ఆ బుక్ చదువుతాం, మార్చుకోండి. ఏ బుక్ చదివినా ఒకటే వస్తుంది, నెట్ రిజల్ట్ అక్కడికే చేరుతారు మీరు. అంచేత నాకు పెద్ద వర్రీ లేదు. కానీ తర్వాత ఏం మారుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేయదు, గ్రూప్స్ అయిపోయినివ్వండి. ఇప్పుడు ఏ గ్రూప్స్ చెప్పాను నేను, రెండు గ్రూప్స్ గురించి చెప్పాను. అరవిందో వాళ్ళకి సిలబస్ ఇచ్చాను, సిలబస్ ఇవ్వలేదు, బుక్ చెప్పాను, సిలబస్ నోట్ చేసుకోండి. మొదటి ఐదు చాప్టర్లు సింథసిస్ ఆఫ్ యోగాలో, మొదటి ఐదు చాప్టర్లు. చాప్టర్ల పేరు ఒకసారి చదివేయగలరా? ద కండిషన్స్ ఆఫ్ ది సింథసిస్, ద యోగా ఆఫ్ డివైన్ వర్క్స్. అదే అందుకే ఆ ఫైవ్ చదవాలి. ఎన్ని పేజీలు? 41 pages. అంటే ఇక్కడ మీకు వన్ వీక్ లో వచ్చేయడానికి వీలవుతే 41 pages, రాలేకపోతే ఇంకో 40 pages నెక్స్ట్ వీక్ కి. మీరు అలా చూసుకోండి, అంటే వారానికి 40 pages అంటే రోజుకి ఎంత అయిందనమాట, 5 pages రఫ్గా, 6 pages రోజుకి మీరు 6 pages చదవాలి. అవుతుందా? మనకు తెలుసుగా అయిపోతుందని. అయిపోతే మీరు ఉంటే రేపు పొద్దున్న నేను నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను. ఐ కీప్ ఆన్ మై ప్రామిస్. మీరు నేర్చుకునే ఆ తపన ఉంటే, నేను నేర్పకపోతే నన్ను పంది అంటారు వాళ్ళు. గురువులతో పెద్దగా వాళ్ళు నోటికి వచ్చిన మాటలు అంటారు, వాళ్ళ మీద మనం కేసు పెట్టలేం. ఎందుకు వాళ్ళ చేత పందు నేను అనిపించుకోను అని చెప్పి నేను గ్యారంటీగా చెప్తా. 41 pages అయిపోగానే ఇవాళ రాత్రి మీరు పూజ చేసేస్తాను అంటే రేపు పొద్దున్న నేను మీకు నెక్స్ట్ క్లాస్ రెడీ. అరవిందో వాళ్ళకి రామకృష్ణ పరమహంస వాళ్ళకి సిలబస్ 3 pustakalu unnayi, 2 pustakalu unnayi. అవి ఎంత తొందరగా మీరు చదివేస్తే అంత మంచిది. అది కథలు లాగే ఉంటాయి. గాడ్ లివ్డ్ విత్ దెమ్, దే లివ్డ్ విత్ గాడ్. 2 pustakalu, గాడ్ లివ్డ్ విత్ దెమ్. ఒక పుస్తకం పేరు గాడ్ లివ్డ్ విత్ దెమ్, రెండో పుస్తకం పేరు దే లివ్డ్ విత్ గాడ్. వారు భగవంతుడితో జీవించారు. ఈ 2 pustakalalo ఆయనతో పాటు ఆయన శిష్యుల యొక్క జీవిత చరిత్రలు ఉన్నాయి. ఆయన శిష్యుల యొక్క, ఆయనతో జీవించినటువంటి శిష్యుల యొక్క జీవిత చరిత్రలు ఉన్నాయి. మీరు చదవండి ఆ పుస్తకాలు, కథల్లాగా ఉంటాయి, కథలే, జీవిత కథలే. అంచేత మీకు ఇచ్చేటటువంటి హోంవర్క్, రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలోని విశేషములు ఈ పుస్తకాలలో ఏమిటి? పుస్తకాలు ఎవరి గురించి ఉన్నాయి? రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుల జీవితాలు. ఇవి నేను అడిగిన ప్రశ్న, మీరు ఏం మనసులో ఉంచి చదవాలి అంటే రామకృష్ణ పరమహంస యొక్క జీవిత విశేషాలు ఈ పుస్తకంలో ఏమిటి? క్వశ్చన్ అర్థమైందా? ఇదేంటో ఆగింది చూడమా, టక్ టక్ అంట. మళ్ళీ క్వశ్చన్ రాసుకోండి. రామకృష్ణ పరమహంస వాళ్ళు ఈ రెండు పుస్తకాలు తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో కూడా వచ్చాయి. నాకు పేరు గుర్తులేదు, దైవముతో సహజీవనము అనే పేరుతో రెండు పుస్తకాలు వచ్చాయి. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు వచ్చినవి. నేను అడగబోయే ప్రశ్న, మీరు అది చదివారు అన్నదానికి ఏంటి అంటే, శ్రీరామకృష్ణ పరమహంస యొక్క జీవిత విశేషాలు ఇందులో ఏమున్నాయి? ఈ పుస్తకాల్లో వాళ్ళ శిష్యుల జీవిత చరిత్రలో రామకృష్ణ పరమహంస గురించి రిఫ్లెక్ట్ చేసేవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఆలోచన విధానాన్ని తెలిపేవి. ముఖ్యంగా ఎవరి ఆలోచన విధానము? అది పట్టుకోండి మీరు, అది ఎప్పుడు పూర్తవుతే అప్పుడు. ఇంకొక చిన్న మార్పు కూడా నేను చేస్తున్నాను. నేను ఎవరు పూర్తి చేసి వచ్చేస్తే వాళ్ళకి చెప్పేస్తా. ఇచ్చేదంటే ఇంకా నేను రేసింగ్ అగెన్స్ టైం, మీకు నా బాధ అర్థం అవటండి, మీరు ఏదో చాలా ఆచామాచిగా ఉన్నారు. ఐ హ్యావ్ టు ఫినిష్ మై సిలబస్. అంటే నేర్చుకునేవాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి చెప్పకుండా, మీరు ఎవరినో తీసుకురాలేదు కనుక నేను చెప్పను అంటే మళ్ళీ నాకు చాలా ప్రమాదాలు వస్తాయి మీ గురువులతో, మీరు ఎన్నుకున్న గురువులతో. వాళ్ళతో నేను యుద్ధం చేయలేను కనుక మీరు ఈ రెండు పుస్తకాలు చదివేసి ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి. మీరు ప్రిపేర్ అయి రావచ్చు, రాసేసుకుని కూడా. క్వశ్చన్ పేపర్ లీక్డేగా, కానీ ఇది మీకు అర్థమైన తర్వాత, ఇది చదివిన తర్వాత మీ జీవితంలో ఏం మార్పులు వచ్చాయి అన్నది రెండో క్వశ్చన్. మొదటి క్వశ్చన్ అర్థమైంది కదా, రామకృష్ణ పరమహంస యొక్క ఏ జీవిత విశేషాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. నేను మీకు చెప్పి మీ జీవితంలో ఏం మార్పులు వచ్చాయో నేను చూపిస్తాను మీకు, మీరు గమనించాలంటే. చాలా మందికి చూడటం రాదు, అంతకంటే ఏం లేదు. అంచేత మీకు ఒకవేళ నా జీవితంలో ఏ మార్పు రాలేదు అనిపిస్తే, ఇది అన్ని గ్రూపుల వాళ్ళకి చెప్తున్నా, మీరు రాసేయండి అదే, నా జీవితంలో నాకేం పెద్ద మార్పు వచ్చినట్టు లేదు మాస్టర్, రాసేయండి అదే, నేను చెప్తాను మీకు ఏం మార్పులు వచ్చాయో, మీరు ఎలా చూడాలో, ఎక్కడ మార్పులు వస్తాయో. ఎందుకంటే సాధారణంగా మన ఆలోచన స్థితి ఎలా ఉంటుందంటే, ప్రమోషన్ ఏదో వస్తేనో, లేకపోతే మనకి నచ్చని వాడి కాలు విరిగిపోతేనో, కొంచెం ఇవంతా మంచి సంఘటనలు అన్నమాట. ఇవి కాదు ఆధ్యాత్మికతలో వచ్చేవి, కానీ నేను తర్వాత చెప్తాను నేను మీకు అవి ఆ మార్పులు ఎలా వస్తాయో. ఇంకా రామకృష్ణ పరమహంస గ్రూప్కి సిలబస్ ఇచ్చేసాను కదా, దీని తర్వాత అరవిందో వాళ్ళకి సిలబస్ క్లియర్ గానే ఉందిగా, ఫస్ట్ చాప్టర్ 5 సబ్జెక్ట్. సివివి బ్లావెట్స్ కి వాళ్ళకి నా 4 పుస్తకాలు ప్లస్ సీక్రెట్ డాక్టర్ కాస్మోజెనిసిస్ ఫస్ట్ వాళ్ళు చదవగలిగిందంట. ఇది రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే, మీరు ఇక్కడతో ఆపకండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇలా మాస్టర్ చెప్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో ఏదైనా చదువుకోండి. మీరు నా కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే, కలిసి వస్తే నాకు చాలా హాయి. ఒక్కళ్ళు వచ్చి నేర్చు నేర్పను అనలేదు కదా అని కాకుండా కొంచెం ప్లాన్ వేసుకుని కలిసి వచ్చారనుకోండి, నాకు హాయి. దత్తక్షేత్రం, నిత్యావతార దత్తక్షేత్రం సిలబస్. ఐదు పుస్తకాలు ప్లస్ 1, 6 పుస్తకాలు చదవాలి మీరు. అన్ని జీవిత చరిత్రలే, శుద్ధి సాయి జీవిత చరిత్ర, ఎక్కిరాల భరద్వాజి మాస్టర్ రాసింది. ఆయన రాసినవే వీళ్ళందరి పుస్తకాలు ఉన్నాయనుకుంటా నేను. తాజుద్దీన్ బాబాది, ఇంకా ఏంటి, అట్టల్ కోట్ మహారాజే, మాణిక్య ప్రభువు, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు చదవాలి. గురుచరిత్ర, గురుచరిత్ర దీపకుడు, నామధారకుడు అంటే అందుకొచ్చే. నృసింహ సరస్వతి స్వామిది, శ్రీపాద శ్రీవల్లభుడిది, గురుచరిత్ర చదివితే చాలు. ఎక్కిరాల భారద్వాజ మాస్టర్ రాశారు అది సింపుల్ గా. ఈ జీవిత చరిత్ర చదవాలి ప్లస్ ఒకటి అన్నాను. ఆ ఒకటి ఏంటి అంటే స్వామీజీ రాసినటువంటి. స్వామీజీ అంటే ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఏ పుస్తకం గురించి చెప్తున్నాను? దత్త చరిత్ర. అది చదవాలి మీరు. ఆరు పుస్తకాలు అంటే యాక్చువల్ గా ఇది నాలుగు పుస్తకాలు అవుతుంది. ఇది అంటే శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామిది కలిపి గురుచరిత్ర అని ఒకే బుక్ లో ఉంది. కానీ ఆరుగురు గురువుల గురించి మీరు చదువుకోవాలి. అక్కడ కూడా ఇవే ప్రశ్నలు. ఏం ప్రశ్నలు? ఈ గురుచరిత్రలో ఏమి చెప్పబడి ఉన్నది అంటే మీరు భలే సింపుల్ గా చెప్పిస్తారు. శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్ర చెప్పబడి ఉన్నది, శిరిడి సాయి చరిత్ర చెప్పబడి ఉన్నది. దానికి నేను మీకు ప్రశ్న అడగక్కర్లే అని చెప్పి ఆ ప్రశ్న మరి మీరు కరెక్ట్ జవాబిచ్చారుగా. మరి కొంచెం స్పిరిచువల్ లైన్ లోకి వెళ్తున్నటువంటి మీరు కొంచెం అవగాహన ఉంచుకోండి. వాళ్ళు ఆ వ్యక్తులుగా మారటానికి ఏ సంఘటనలు ప్రేరేపించాయి? నేను మీకు ఉదాహరణ ఇచ్చాను. జైల్లో అరవిందో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ మీద వాసుదేవ సరోమితి అనేటటువంటి చదివితే ఆయన అంతవాడయ్యాడు, కొన్ని వాయిసెస్ వినిపించాయి అని చెప్పారు. వివేకానందకి ఎవరు చెప్పారు? నువ్వు చదివితే తెలుస్తుంది. చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అడవిలోకి వెళ్ళినప్పుడు ఓ గురువు వచ్చి నువ్వు అన్నా నువ్వు తిండి తినమని చెప్తే నేను తిన్నాను, మిగతా వాళ్ళు తినలేదు. ఎందుకు లేదమ్మా, మనం చదవాలి. ఎవరు చెప్పారు సాహిత్యం గురించి చెప్పుకోలేదని? 12 ఏళ్ల పాటు నా గురువు ముఖాన్నే చూస్తూ ఉన్నాను నేను, ఇంకేమీ చూడలేదంటాడు. ఇంకో చోట నేను వేపాకు మాత్రమే తిన్నాను అంటాడు. చదివితే కదా, స్పష్టంగా చదివితే తెలుస్తుంది మీకు ఆయన ఏం చేశాడు. ఇప్పుడు నేనేం చెప్పను, ఇవంతా అవంతా నెక్స్ట్ బ్యాచ్. ఇప్పుడు సిలబస్ మాత్రమే, సిలబస్ ఇస్తున్నానంటే తర్వాత కాదు, తర్వాత క్లాసుల్లో ఇస్తానమ్మా. నేను అసలు చెప్పను అనేది అంటనే, అసలు మీకు ఓపిక ఉండాలి తప్ప మీద చదివేసుకుని వస్తే ఖచ్చితంగా చెప్తా. ఇంతంటే నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. నా టార్గెట్ నేను రీచ్ అయిపోతే ఐ విల్ బీ ఏ ఫ్రీ మ్యాన్. కానీ మీకు ఒక చిన్న విషయం మాత్రం చెప్పలేదు అనుకుండా మళ్ళా మాస్టారు మేము మోసపోయాం. మీరు ఇరుక్కుపోయారు, ఎలాగో బయటపడలేరు. కానీ ఎందుకైనా ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. టార్గెట్ రీచ్ అయిపోతే గురువులు మిమ్మల్ని వదిలిపెట్టారు, ఇంకో టార్గెట్ ఇస్తారు. అంచేత అది మాత్రం అర్థం చేసుకోండి కదా. మీరేదో టార్గెట్ పూర్తి చేసేసావు, కానీ నేనేదో పిచ్చివాడిని, వాళ్ళు చెప్పిన టార్గెట్ గబగబా పూర్తి చేసేసుకుంటే ఇంకో టార్గెట్ ఇస్తారులే, అది దీనికంటే ఈజీగా ఉంటుందేమో అని ఒక భ్రమ. దీనికంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇంతంతా గురువులతో, అసలు ఈ గురువులందరూ ఇలాంటి వాళ్ళే, పెద్ద పెద్ద టార్గెట్స్ ఇస్తారు. కానీ గురువులు చాలా మంచి వాళ్ళు ఒక యాంగిల్లో. ఆ మంచితనం కూడా కట్ చెప్పేసుకుందాం పాప, అస్తమానం వాళ్ళని తిడితే. మా తాతగారికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు గొప్పగా 100 ఉపవాసాలు చేశాను అని చెప్పుకుంటూ ఉండేవాడు. మరి 100 ఉపవాసాలు చేస్తే గొప్పే కదా, కాదని వాళ్ళు అంటాడు. ఇప్పుడు ఒకసారి మా తాతగారికి ఎప్పుడూ ఆయన గౌరవంగా చూసేవారు అంతా ఉంది. ఒకసారి మా తాతగారు అడిగేస్తే 100 ఉపవాసాలు ఎప్పుడు చేశారయ్యా మీరని. 100 ఉపవాసాలు చేశానన్నాను, కానీ నేను చేశానన్నానా? నేను మా తాతగారు కలిసి, మా బావమరిది కలిసి 100 ఉపవాసాలు చేశాం. అందులో మా బావమరిది 99 ఉపవాసాలు చేశాడు, నేను 1 ఉపవాసం చేశాను. 100 ఉపవాసాలు అయింది కదా. ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, గురువుల ప్రణాళికలో 99 పాళ్ళు పని వాళ్లే చేసుకుంటారు. ఒక పాలు మనం చేసి క్రెడిట్ మనకు వస్తుంది. కొంచెం ఆ లాభాలు ఉన్నాయి మనకు, కష్టాలతో పాటు లాభాలు ఉంటాయి. అంచేత ఈ గురు చరిత్ర మీరు, గురువుల చరిత్ర మీరు చదువుతున్నప్పుడు, ముఖ్యంగా ఈ దత్తక్షేత్రంలో ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రణాళికలో దత్తుని యొక్క ప్రేరణ చాలా 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 ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఆయన యొక్క ప్రేరణ మాత్రమే కాదు, ఇతరు గురువుల్ని ఉంది. అంచేత ఆ నిత్య అవతారమైనటువంటి ఆ దత్త పంచాయతన యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట రేపు 15వ తారీఖునే చేద్దామని నా కోరిక. అసలు పూర్ణిమ నాడు చేద్దామని, కానీ 15వ తారీఖు ఎందుకు? భారతదేశానికి స్వాతంత్రం ఆ రోజు వచ్చింది కనుక, అది కాకతాళీయం కాదని ఒక మహానుభావుడు అన్నాడు కనుక ఆ రోజును మనం ఉపయోగించుకోగలమేమో అని 15నే చేసేస్తాం. మరి పూర్ణిమ నాడు కూడా ఏదో ఒక ప్రోగ్రాం మనం పెట్టుకుంటాం. ఆ పూర్ణిమ నాడు చేసుకునేటటువంటి ప్రోగ్రాంలో మొట్టమొదటిసారి దత్తుణ్ణి ఏకైక సద్గురువుగా ప్రపంచానికి మనం అందజేయబోతున్నాం. అది అర్థం చేసుకోండి. శ్రావణ పూర్ణిమ నాడు ఒక విశాలమైనటువంటి మహోత్సవం మనం జరుపుకోబోతున్నాం. ఆ మహోత్సవంలో ప్రపంచానికి ఉన్నటువంటి ఏకైక సద్గురువు దత్తుడే. ఆ దత్తుడికి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధము, దత్తుడికి గురు పరంపరకి ఉన్నటువంటి సంబంధము, 3 రోజుల విశేషమైనటువంటి ఉత్సవాల కార్యక్రమములో, సాధనా క్యాంప్ కాదది, ఉత్సవాల కార్యక్రమంలో చేసుకుంటాం మనం. శ్రావణ పుణ్యం అండి, మా ఇంట్లో అప్పుడు పూజలు జరుగుతాయి కనుక మేము రాలేము. ఖచ్చితంగా మీ ఇంట్లో పూజలు మాత్రమే చాలా ఇంపార్టెంట్. దత్తుడు దత్తావతారానికి సంబంధించిన కార్యక్రమాలు ఎందుకు పనికిరానటువంటి కార్యక్రమాలు కనుక మీరు రావాల్సిన అవసరం లేదు. కాదు ఇది చాలా మంచిది అంటే ఆ పని మానుకుని రండి. ఇంచేత రెండిటికీ ఆన్సర్ ఇస్తున్నా నేను. మీకు ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయో, మీరు ఎంత బిజీ మనుషులో నాకు అనవసరం. దత్తుడు ప్రపంచానికి ఉన్నటువంటి ఏకైక సద్గురువు. ఆ ఏకైక సద్గురువు యొక్క స్వరూపమే సూర్యుడు. సూర్యుడు తప్ప ప్రపంచానికి వేరొక గురువు లేడు. ఆ సూర్యుడు యొక్క శీతలత్వాన్ని పూర్ణిమ రోజే మనం పొందగలం కనుక ఈ పూర్ణిమ రోజు, దాని ముందు రోజు, దాని తర్వాత రోజు మీరు 3 విశేషమైనటువంటి మానసిక స్థితులతో ఈ దత్త మహోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. మొట్టమొదటిది ఏంటి అంటే ఫర్గెట్, మర్చిపోవటం నేర్చుకోండి. మీరు దేన్ని మర్చిపోతారు? మీరు ఇతరులకు చేసిన మీరు మర్చిపోండి. నేను ఫలానా వాడికి వచ్చేసాను, నేను ఫలానా వాడికి వచ్చేసాను, దయచేసి అది మర్చిపోవటం నేర్చుకోండి. అంచేత దాన్ని జ్వాలాకుల మహర్షి ఏం చెప్పాడు అంటే డే ఆఫ్ ఫర్గెటింగ్. ఈనాడు మనకి అలవాటు ఏంటి అంటే మనకి ఇతరులు చేసినటువంటి మేలు హాయిగా మర్చిపోతాం. ఇతరులు మనకి చేసినటువంటి మేలు హాయిగా మర్చిపోతాం. మనం ఎవరికో ఏదో చిన్న మేలు చేసి ఉంటాం, గ్యారంటీ వాడిని చావుబొట్టి చెవులు మూసి వాడు ఎప్పుడు కనిపించినా వాడు ఎక్కడ మర్చిపోతాడో అని వాడికి గుర్తు చేస్తూ ఉంటాం. ఇది రివర్స్ చేసుకోండి. అంటే ఏంటి, మీరు చేసినటువంటిది మర్చిపోండి, ఇతరులు చేసినటువంటిది గుర్తుంచుకుని 10 మందికి చెప్పటం నేర్చుకోండి. అతని ద్వారా నా జీవితంలో ఈ మార్పులు వచ్చాయి. అది అది ద డే ఆఫ్ ఫర్గెటింగ్ అంటే అర్థమైంది కదా. ఇది మొదటి రోజు చేస్తాం. 2వ రోజు ఫర్గివింగ్, క్షమించేస్తాం. క్షమించేటటువంటి వ్యక్తికి ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ వస్తాయి. మనకి క్షమించటం చేత కాకపోవటం వల్లే మనకి సంపదలు రావటం లేదు. ఆ సూత్రం అర్థం చేసుకోండి. క్షమించలేనటువంటి గుణం ఉండటం వల్లే సంపదలు రావటం లేదు. చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే మాకు రావాల్సినటువంటి బాకీలు డబ్బులు రావటం లేదు మాస్టర్. క్షమించే వస్తుందో లేదో చూసుకో. క్షమించేస్తామండి, వస్తుందంటే మళ్ళా అనుమానం వస్తుందంటే నేను అంటూనే ఉన్నా వస్తుందని. క్షమాపణ అంటే నిజంగా క్షమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. లోపల మీరు కోపం ఉండొచ్చు, మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనస్సులో ఏమున్నా బయటకి రానంత వరకు అది ఇతరులకు ఏ హాని చేయదు. ఋషి యొక్క కోపం కూడా బయటికి రాకపోతే ఏమవ్వదు. విశ్వామిత్రుడు ఉన్నాడు, రావణాసురుడు చావాలనేగా కోరుకున్నాడు, కానీ అవలే నోటితో అది అనుగ్రహమైనా శాపమైనా వాక్కు రూపంలో బయటికి రావాలి. రానంత వరకు మీరు ఏం ఆలోచించినా పర్వాలే అని చేత నా మనసులోంచి పోవటం లేదు. నీ మనస్సు ఎవడికి కావాలి, నీ వాక్కు గురించి మాట్లాడుతున్నావు. అది అర్థం చేసుకోండి. వాక్కు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు హాని ఎవరి వల్ల అయితే కలిగిందో వాళ్ళని నువ్వు క్షమించేయగలిగితే వాక్కు ద్వారా. మనసులో నువ్వు ఏదైనా చేసుకో, నథింగ్ హ్యాపెన్స్. మనసులో నేను 20 మందిని చంపేస్తున్నా గురి శిక్ష పడుతుందా? కానీ ఒకటి కాళ్ళు విరక్కొడితే జైలు పోతా, చంపకపోయినా తెలా అర్థమవుతుంది కదా. మనస్సు కాదు ముఖ్యం అక్కడ, వాక్. ఫర్గివ్, ఫర్గెట్. ఇతరులకి నువ్వు చేసినటువంటి మేలు మర్చిపో, ఫర్గెట్. ఫర్గివ్, ఇతరులు నీకు ఏదైనా బాధ కలగజేస్తే దాన్ని క్షమించేసేయి. చేస్తే ఈ రెండిటి వల్ల కొన్ని ఫలితాలు నీకు వస్తాయి. దాన్ని ద డే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అన్నాడు. పూర్ణిమధ్యానములో ఈ దత్తుని యొక్క 3 గురుస్వరూపాలు, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవు మహేశ్వర అనేటటువంటిది మనం ప్రతి పూర్ణిమ నాడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత ప్రతి పూర్ణిమ కూడా ఈ నిత్య దత్తావర క్షేత్రంలో ఒక మహోత్సవముగా జరగాలి. దానికి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ కండి. ముఖ్యంగా దత్తుడు గురించి అది ఒక సబ్జెక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఉత్సవముగా అన్న మాట గుర్తుంచుకోండి. సాధనాత్మకంగా మీరు గంటలు జపం చేయిస్తామండి, రావాలే కానీ వాళ్ళని అసలు గది నుంచి బయటకు వెళ్ళనిస్తామా, తలుపులు వేసి విగించేస్తాం. ఉత్సవంగా పండుగగా ప్లాన్ చేసుకోండి. ప్రతి పూర్ణిమ అవుతుంది అది దత్తావతారంలో. ఆ పూర్ణిమ నాడు అందరికీ నేను చెప్తాను, మీలో ఎవరైతే ఈ 5 పుస్తకాలు పూర్తి చేసుకుని నా దగ్గరకు వస్తారో వాళ్ళకి కూడా ముందు చెప్పేస్తాను. ఏం చెప్తాను అంటే దత్త పంచాయతనము ప్లస్ దత్తుడు ఇక్కడ ఏమి చేయబోతున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏమిటి, ఎందుకు ఆ విధంగా అది స్థాపించవలసి వచ్చింది, ఈ దత్తావతారం యొక్క ప్రాముఖ్యత రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అన్నది ఆ 5 పుస్తకాలు చదివితే అందులో ఉన్నటువంటి సంఘటనలోనే వాళ్ళు దీని గురించి చెప్పారు. మీరు గమనించారు, అది అంతే. నేను చెప్పాక గమనిస్తారు. ఆ పుస్తకాల్లో ఉన్నదే ఇక్కడ చేస్తున్నాను నేను. ఇందులో చేసేది ఏది కూడా నా సొంతం కాదు, నేను ఆలోచించి చెప్పింది కాదు అని మీకు అర్థమవుతున్నప్పుడు. ఇంకా దత్తావతారం సాయి కల్ట్ సత్యసాయి వాళ్ళకి ఇదే సిలబస్. ఎనీ డౌట్స్? కానీ వాళ్ళకి విశేషమైనటువంటి బాధ్యత కూడా వచ్చిపడింది. ఓ పండుగ జరపాలి. ఆ పండుగ జరుగుతున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, చాలా స్పష్టంగా మీ అందరికీ నేను ఇచ్చేటటువంటి రిక్వెస్ట్, కానీ రిక్వెస్ట్ మాత్రం కాదు. ఎందుకంటే మా ప్రిన్సిపాల్ ప్రతి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి మాకు ఒక నోటీస్ పంపిస్తాడు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ది ఫంక్షన్ అని. రిక్వెస్టెడ్ అని రాశాడు, నువ్వు వెళ్ళకపో ఏమవుతుందో చూడు. రిక్వెస్ట్ అంటే అర్థం ఏంటి మరి? వస్తే రా, లేకపోతే రాకడు కదా, బతిమాలుకుంటా. కానీ ఏమి బతిమాలటం లేదు నేను మిమ్మల్ని. ప్రిన్సిపాల్ మాకు ఇచ్చేటటువంటి లెటర్ లాంటిది, దత్తుడి నుంచి మీకు ఒక రిక్వెస్ట్ లెటర్ పడేస్తున్నాను నేను. ఈ దత్తక్షేత్రము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆ భావ తీవ్రత అర్థం చేసుకుని స్పందించండి. 3 క్షేత్రాలను పడగొట్టాలి. 3 క్షేత్రాలు ఈ దత్తక్షేత్రం ముందు వెలవెలబోవాలి. ఏంటా 3 క్షేత్రాలు? 1, హరిద్వార్ గాయత్రి పరివార్. 2, షిర్డీ అండ్ సత్యసాయి సంస్థాన్. 3, ఎవడు? తిరుపతి. ముగ్గురు ఎగిరిపోవాలి. ఎగిరిపోయి ఈ క్షేత్రం మాత్రమే ఉండాలి. ఆ ఉండటానికి తగిన కారణాలు ఈ పుస్తకాలలో మీకు దొరుకుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి గురుదేవుల ఆత్మకథ ఒకటి, వేదవ్యాస్ ఐఏఎస్, ఆది వేదవ్యాస్ కాదు, ఇప్పుడున్న వేదవ్యాస్ గారు వెంకటేశ్వర వైభవం అనే 4 వాల్యూమ్స్ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మీద రాశారు. చదివితే ఇది వాటిని ఎలా పడగొట్టుకుతుందో మీకే అర్థమవుతుంది. నేనంట వల్ల అది పడిపోదు, అది పడవలసి ఉన్నవి, అవి దీనికి విలువ రావలసి ఉన్నది. కానీ నేను చెప్పేది దత్తుడు గురించి మాట్లాడుతున్నా, క్షేత్రం గురించి మాట్లాడుతున్నా. మీరు ఆ కష్టపడగలిగితే ఆ 3 ఎగిరిపోయి ఇక్కడికి వస్తుంది. కష్టపడకుండా రాదు. దత్తుడు చేసుకుంటాడు అనే వ్యాసాలు మాత్రం వేయకండి. దత్తుడికి చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఆయనకి అందే పూజలు ఎక్కడైనా అందుతాయి. మనము ఈ కార్యక్రమం, ఏ కార్యక్రమం చెప్తున్నానో అర్థమైంది కదా. మీకేం పెద్ద కార్యక్రమాలు ఇవ్వనుగా, నేను చిన్న చిన్నవే ఇస్తాను. 3 క్షేత్రాలు ఎగిరిపోవాలి. వాటికంటే ఇది చాలా గొప్పది అనేటటువంటి భావన మానవులలో, మనుష్యులలో, మానవ జాతిలో కలుగుతుంది మనం చేసే ప్రయత్నాల వల్ల. అక్కడ అంటే అవన్నీ పెట్టడం ఎందుకు పెడుతున్నామో దాని వెనకాతల రహస్యాలు తెలిసి దానికి అనుగుణ్యంగా కనుక మీరు జీవించగలిగి క్షేత్రాన్ని డెవలప్ చేయగలిగితే ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది. కానీ తెలియాల, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక దత్తక్షేత్రం ఉన్నది, దానికి మీరు స్థానీపాకంలో ఎలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారో అంతకంటే బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి, ఫ్రీడమ్ ఉంది. చెప్పండి మనుషులకి ఇక్కడ దత్తక్షేత్రం ఉందని. తెలియదు చాలా మందికి, అంతకంటే అసలు కారణం ఏం లేదు. తెలిస్తే అసలు పరిగెట్టుకుంటూ వస్తారు, మీకోసం రాదు దత్తుడి కోసం వస్తారు. చెప్పండి, అది చెప్పకపోవటం మన తప్పు. అది ఆ తప్పు మనం చాలా చేస్తే అది పాపం కూడా. నువ్వు వస్తే రా, కానీ వచ్చేవాడికి మీరు దారి చూపించకపోవడం ఇంకా తప్పది. అంచేత 3 రోజుల పండుగ ఆ లెవెల్లో జరుగుతుంది. అంచేత ఇదంతా చెప్పాను, కానీ మీరు చేయవలసిన ఒక చిన్న బాధ్యత ఉంది ఇందులో. మరి వాళ్ళందరూ వస్తే మరి కాస్త ఇక్కడ వసతులు ఉండాలి కదా. ఆ వసతుల గురించి కొంచెం ప్లాన్ వేసుకోండి. అందుకోసమే నేను ఒంగోలు నుంచి కూడా వెళ్ళాను రమ్మన్నాను. రంగనాథీ సరే, నేను దానికి ఉంది, నీకు అర్థమైంది కదా. అంచేత ఇది మాకు సంబంధించింది కాదు అని మీలో ఎవరు అనుకోవద్దు. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ అనేటటువంటి ఆ మంత్రమే ఆ క్షేత్రాలను పడగొడుతుంది. పడగొడుతుంది అంటే మీరు నెగటివ్ అనుకోకండి, ఆ క్షేత్రాలు ఉంటాయి. స్పెషలైజేషన్ అంతే తప్ప ఆ క్షేత్రాలు ఎక్కడికి పోతాయి, అవి ఇంకా 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 అభివృద్ధిలోకి వస్తాయి. కానీ అవి ఎంత అభివృద్ధిలోకి వచ్చినా ఇక్కడ వాటికి బేసిస్ ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి క్షేత్రమైన తెలియాలి అంటే ఈ దత్తక్షేత్రంలో తెలుస్తుంది. షిర్డి సాయి గొప్పతనం తెలియాలి అంటే ఈ దత్తక్షేత్రంలో తెలుస్తుంది. హరిద్వార్ గాయత్రి పరివార్ విలువ తెలియాలి అంటే ఈ దత్తక్షేత్రంలో తెలుస్తుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి, దాని మీద ఏమంటారు, ప్రచారం అంటారు, సంఘటన అంటారు, జరుగుతుంది. కానీ ప్రయత్నిస్తే థియరిటికల్ జ్ఞానాత్మకమైనటువంటిది బాధ్యత నాది. మీరు అసలు ఏమీ గాబరా పడక్కర్లేదు. కానీ చదవమంటున్నారే, చదివితే కదా నేను ఎత్తి చూపిస్తాను మీకు అక్కడే ఉందో. మొత్తం పుస్తకాలు లేకపోతే నేను చదివితే మీరు వినాలి, అంత టైం లేదుగా మీకు నాకు. అంచేత ఆ పుస్తకాలు చదివేయండి, వీలవుతే గురువుగారి ఆత్మ కదా. ఈ 4 పుస్తకాలు, ఏ 4 పుస్తకాలు, వేదవ్యాస రాసిన వెంకటేశ్వర చదవండి. ఆ పుస్తకాలు చదవకుండా మాత్రమే ఏమీ రాదు. ఇది ఇంక చెప్పలేము మాటలతో. మీరు చదివితే అది రిఫరెన్స్ అయినా మీకు అర్థమవుతుంది తప్ప, మీరు చదవకుండా మీకు ఏం రాదు, కబుర్లు వింటే ఏమొస్తుంది. అంచేత దత్తక్షేత్రంలో ఆల్రెడీ ఒక సమన్వయం పడేటట్టు ఉంది. శ్రీరామ్ శర్మ ఆచార్యకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఆత్మకథ, వెంకటేశ్వర వైభవం కూడా కొంచెం మీరు ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. దత్తక్షేత్రంలో ఉన్నటువంటిది ఇవి మీరు ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు నా దగ్గరికి రండి. కథలే ఇందులో మీరు చాలా సార్లు ఇవి చదివి ఉంటారు కొంచెం మనసు. కానీ ఇక్కడ కూడా అదే క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్? మొదటి క్వశ్చన్ ఏమేస్తాను, ఈ పుస్తకాల యొక్క విషయము సబ్జెక్ట్ ఏమిటి. చదివిన తర్వాత మీ జీవితాలలో వచ్చిన మార్పులు ఏమిటి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి మీ జీవితాలలో. నేను ఒక్కసారి తిరుపతికి వెళ్ళి వస్తే నా జీవితంలో వచ్చేటటువంటి మార్పులు మీకు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. మీకు వస్తే మీరు గమనించుకోరంటే మీరు స్పందించరు దానికి. ఆ స్పందించే విషయం నేర్చుకుంటే అంతే. ఈ గురువులందరూ మీ వెంట పడతారు. ఇంకా నా గురించి చెప్పంటే నా గురించి చెప్తున్నాను, మనం పోసుకోవచ్చు, నేను చెప్పదు. ఆనందం అర్థమవుతుందా? ఆ సబ్జెక్ట్ మీద మాస్టరీ. దానికి ఏమి చదువుకోవటం, అంతకంటే మీరు ఏం కష్టపడాలి? మీరు చేసే కష్టాలు ఏముంది? అందులో ఇవి తెలుగులోనే ఉన్నాయి. మన అదృష్టం భరద్వాజ్ మాస్టర్ రాశారు దాని గురించి. మీరు అంత దత్తాను ఎన్నుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. మాస్టర్ అన్నారు, ఇంకా మేము మార్చేసుకుంటాం. మార్చుకోకండి, మీకు తెలీదు మీరేం గురువుని ఎన్నుకోరు, గురువు మిమ్మల్ని ఎన్నుకుంటాడు. దాన్ని మార్చుకోవటానికి ట్రై చేయకండి, ఫిక్స్ చేసేసుకోండి దాన్ని. దత్తక్షేత్రం గురించి, రాబోయేటటువంటి పూర్ణిమ గురించి, ఆగస్టు 15 గురించి స్పష్టమైన అవగాహన. సదానంద మూర్తి గారు మీది ఎక్కువ బాధ్యత, బిల్డింగ్స్ ముఖ్యంగా ప్రమీల గారు, ఇంకా ఎవరు, కోటేశ్వరరావు గారు, కొంచెం పక్కకి నేను, రాజలక్ష్మి గారు. రాజలక్ష్మి గారితో పెట్టుకోకండి బాబు, వాయించి పారిస్తుంది. నేను పడుతున్న బాధలు చాలా ఆవిడతో, మీరు పడకండి. ఏంటి ఆవిడ లేదా ఇక్కడ? ఆవిడ మంది ఎందుకు వదులుతుందే, వాయిస్తుంది. సరే రాజలక్ష్మి గారు ఇంకా అంటే 4 పేర్లు చెప్పారమ్మయ్య, మాకు బాధ్యత లేదు అనుకోకండి. అందరిది ఈ క్షేత్రము మీది నాది, ఇక్కడ ఉన్న వాళ్ళదే కాదు, రాబోయేటటువంటి వాళ్ళలో ఎంతమంది వస్తారో వాళ్ళందరిది కూడా. అరేంజ్మెంట్స్ గురించి ఆలోచించండి. నేను మీకు ప్రణాళిక ఇస్తే ఆలోచించండి, అంతే తప్ప నాకు సంబంధించలేదు, నేను ఆలోచించను. ముందు 3 రోజుల పండుగ, 19 17 18 19, దాని తర్వాత 15 తారీఖున దత్తావతారాల ప్రతిష్ట, ధ్వజస్తంభము. అది విశేషమైనటువంటి ప్రచారంతో చేయండి. అది ఎలాగా ఏమిటి ఇంకా ఆలోచించండి. ఇవంతా నేను చెప్పిన ఒక భావం వచ్చింది కదా, దాన్ని బట్టి చేసేయండి. చాలా చాలా ప్రచారం జరగాలి. దత్తుడిది అయిపోయింది, ఇంకా ఎవరు మిగిలేరు సిలబస్? శ్రీరామ శర్మ ఆచార్య. ఓరి నాయన, చెప్తా. శ్రీరామ శర్మ ఆచార్య జీవిత చరిత్ర, మాతా భగవతీదేవి జీవిత చరిత్ర, యజ్ఞ విధానము చేయటం, యజ్ఞం చేయటం పూర్తిగా రావాలి. పుస్తకం చూసి మంత్రాలు కంటతా రావక్కర్లే, కానీ యజ్ఞం చేయించాలి. కర్మకాండ అర్థం అవ్వాలి, అంటే ఆ మంత్రం చదువుతున్నప్పుడు మనుషుల చేత ఏం చేయించాలి. సంస్కారాల్లో నామకరణ సంస్కారము, ఉపనయన సంస్కారము, జన్మదిన సంస్కారము బాగా క్షుణ్ణంగా రావాలి మీకు. మంత్రాలతో సహా, అంటే కంటతే కాదు, మంత్రాలు తడబడకుండా చదవగలగటం. చూసి చదవండి, అభ్యంతరం ఏం లేదు, తడబడకుండా చదివితే చాలు. జన్మదిన సంస్కారము, ఉపనయన సంస్కారము, నామకరణ సంస్కారము, 3 సంస్కారాలు. అంటే ఏంటి, ఆ సంస్కారాలు అసలు ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. గురువుగారి పుస్తక కర్మకాండ భాస్కరంలో ఇవన్నీ ఉన్నాయి, అది చదువుకోవటమే. మీరు గురువుగారి జీవిత చరిత్రలో ఒక విశేషమైనటువంటి గమనిక, అంతర్లీనంగా ఒక రహస్యాన్ని దాచారు ఆయన తన జీవిత చరిత్రలో. దీక్షా విజ్ఞానము, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ, స్వార్థం మా పరమార్థం గమయ. 5 దీక్షలు. ఈ 5 దీక్షలు ఆయన తన జీవితానికి ఆధారంగా ఒక విశ్వవిద్యాలయ స్థాపనకు కావాల్సిన గైడ్ లైన్స్ అంతా ఆయన జీవితంలో ఉన్నాయి. ఈ 5 దీక్షల విజ్ఞానము, ఈ 5 దీక్షల విజ్ఞానము మీరు పట్టుకోవటానికి ట్రై చేయండి. ఎలా తెలుస్తుంది అంటే గైడ్ లైన్స్ ఇది. మొదటి దీక్ష అసతోమా సద్గమయ. అసతోమా సద్గమయ అంటే తెలుసు కదా, ఏది అసత్వం, దానికి సంబంధించిన చాప్టర్స్ ఏమిటి. దాని తర్వాత ఏంటి, తమసోమా జ్యోతిర్గమయ. మీ జీవితాలలో, మానవ జీవితాలలో ప్రకాశము వచ్చేటటువంటి అధ్యాయాలు ఏమిటి. మృత్యోర్మామృతంగమయ, మృత్యువుని అధిగమించటానికి ఆయన ఏ విధమైనటువంటి సాధనలు చేశారు అవన్నీ ఆయన ఆత్మకథలో ఉన్నాయి, గమనించుకోండి. అది క్వశ్చన్ వేస్తాను నేను మీకు. దాని తర్వాత సంస్కారాల ప్రాముఖ్యత ఏమిటి? ముఖ్యముగా నామకరణము, ఉపనయనము, జన్మ దిన సంస్కారాల ప్రాముఖ్యత ఏమిటో మీరు చెప్పగలగాలి. మీరు రాసేసుకోండి, క్వశ్చన్స్ అవుట్ చేసేస్తున్నాయా? నేను రాసేసుకోండి. ప్లస్ ఫండమెంటల్ గా ఉన్న రెండు క్వశ్చన్స్ ఎప్పుడు ఉంటాయి, అది మర్చిపోకండి. అది మళ్ళీ మీకు చెప్పలేదు అనుకోండి. ఈ పుస్తకం యొక్క విషయం ఏమిటి, ఈ సబ్జెక్ట్ ఏమిటి? ఏ పుస్తకాలు? మాతాజీ జీవిత చరిత్ర, గురువుగారి జీవిత చరిత్ర, దాని తర్వాత సంస్కారాల్లో మీరు చదివింది. అది చదవటం వల్ల మీ జీవితాలలో ఏం మార్పులు వచ్చాయి? ఇది కామన్, అందరికీ సరిపోయింది కదా. గురుదేవుల్ని ఇంకేం మిగిలిపోయింది? లాహరి మహాశయ, పురాణ పురుష లాహరి మహాశయ పుస్తకం తెలుగులో ఒకటి ఉంది, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, ఇది కూడా తెలుగులోనే ఉందనుకుంటా, లేదా ఉందిగా ఎదుర్కొంటా. ఇది టెక్స్ట్ బుక్స్, పురాణ పురుష లాహరి మహాశయ లైఫ్, ఆయన జీవితం, శ్యామాచరణ లారీ, సారీ పేరు తప్పు చెప్పు. నేను చెప్తేనా రాజరక్ష గారితో పెట్టుకోకండి. అని ఎవరు కలిపారు రయ్యా ఆవిడ్ది? ఎవరు కలిపారు? వాళ్ళు లేచి పెట్టుకోండి, కలిపారు వారు గుంజీలు తీస్తా. ఈయననా నాకు తెలుసు, ఫ్రీడమ్ గాయత్రి మహావిజ్ఞానన్న, గురుదేవుల ఆత్మకథ అన్న ఒకటే. గురుదేవుల ఆత్మకథ మూర్తి భవించిన గాయత్రి మహావిజ్ఞానము, ఐదు దీక్షలు. గాయత్రి దేవికి ఐదు ముఖాలు ఉంటాయి. ఐదు ముఖాలు అంటే ఈ ఐదు దీక్షలే. అంచేత అన్ని అందులోనే వచ్చేస్తాయి మీకు. మీకు చాలా వాయింపుడు ఉంటుంది, ఏదో చిన్నది ఇచ్చారు అనుకోకండి. క్వశ్చన్స్ వచ్చాక తెలుస్తుంది మీకు ఏమవుతుందో. అంత ఈజీగా అయ్యే ఉండవు గురువుది. కానీ లాభం ఏంటి అంటే, గురువు గారి యొక్క 99 సాధనలు మన యొక్క ఒక సాధన కలిపి, మనము గురువు గారు కలిపి 100 సాధనలు చేస్తాం. అది మాత్రం చేస్తాం మనం, అది మాత్రం డౌట్ లేదు. అంచేత లాహరి మహాశయ యోగానంద పుస్తకాలలో మొదటి 50 పేజీలు, ఈ రెండు పుస్తకాల్లో సిలబస్ మొదటి 50 పేజీలు. ఒకవేళ చాప్టర్ అటు ఇటుగా అవుతే పూర్తి చేసేయండి. ఓ 2-3 పేజీలు అటు ఇటుగా ఉందనుకోండి, అది అటుగా కాకుండా ఇటుగానే చేసుకోండి. అంటే 49 పేజీలకి చాప్టర్ అయిపోయిందనుకోండి, 50 పేజీలు అన్నారు కదా అని ఇటుగా ఆపేయకుండా ఆ తర్వాత చాప్టర్ కూడా కలుపుకుంటే మంచిది. కనిపించే పెద్ద పెద్ద చాప్టర్లు అటు అంటే చూసుకోండి అమ్మా, ఇది కామన్. 55 పేజెస్ అంతేనమ్మా. తెలుగు వెర్షన్లో 55 పేజీలు, 4 చాప్టర్లు అయిపోతాయి. ఇంగ్లీష్ వెర్షన్ ఉన్నా కూడా 4 చాప్టర్లు, ట్రాన్స్లేషన్ చేసి ఉంటే అదే చాప్టర్స్ అయి ఉంటాయి కదా. ఇక్కడ కూడా మీకు అదే ప్రశ్నలు, మీరు చదివిన చాప్టర్స్ లో విషయం ఏమిటి? అర్థమైంది కదా. తర్వాత రెండో ప్రశ్న ఏమొస్తుంది, అది జీవితాలలో ఏ మార్పులు పాస్ట్ టెన్స్ కలగ చేసేసింది, మీరు మారిపోతారు గ్యారంటీగా. అయిపోయిందా అమ్మయ్యా? ఆర్కే గ్రూప్ వాళ్ళు ఎవరు లేరుగా. సోల్ ఇండెక్స్ మెకానిజం మొత్తం పుస్తకం, రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ మొత్తం పుస్తకం మీ సిలబస్. అంతే కదా మరి, మీరు ఆర్కే గ్రూప్ అంటే అయిపోయారు. మీరు చూసుకుంటాం మొత్తం పుస్తకం, సోల్ అండ్ మెకా మొత్తం పుస్తకం, సోల్ ఇండెక్స్ మెకానిజం. ఇంకా మీలో కొంచెం శ్రమ పడగలను, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఒరిజినల్ బుక్స్ చదివేయండి ఇంగ్లీష్లో. సోల్ ఇండెక్స్ మెకానిజం 300 పేజీలు, రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ 800 పేజీలు ఎంత ఉంది, వీలైతే చదివేయండి. ఏం పర్వాలేదు, నేను చెప్పాను కదా 99 పేజీలు నేను చదువుతాను, ఒక పేజీ మీరు చదవండి. అంతే కదా. అంటే 600 పేజీలు ఉందనుకోండి, 6 పేజీలు మీరు చదివితే చాలు మిగతా. సరేనా, చూడండి ఒరిజినల్ అంటే చూసుకోండి, అసలు వెబ్సైట్లో మీకు దొరుకుతాయి, చూసుకోండి అసలు ఒరిజినల్ చూస్తే ఒకసారి కనీసం అది కూడా అదృష్టం కదా మేము చూసామని ఒరిజినల్ బుక్స్. ఓకే, ఇంకొకటి ఉంది ఆర్కే మిషన్ వాళ్ళకి, దత్త వాళ్ళకి ఒక ఎక్స్ట్రా